గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు యోహాను సువార్త 13:1-17 వరకు ధ్యానించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మా హృదయములన్నింటినీ ఎరిగినటువంటి దేవుడవి నీవై ఉన్నావు. ప్రభువా, ఈ లోకంలో మేము చేయవలసినటువంటి ఎన్నో విషయములను మేము చేయకుండా నా నాయన వాటిని ప్రక్కన పెట్టేటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ శిష్యులకు నేర్పించినటువంటి ఎన్నో పాఠములలో విలువైనటువంటి పాఠములు మేము నేర్చుకున్నట్లుగాను కొన్ని విషయములను మీరు ప్రాక్టికల్గా చేసి చూపించి ఆ విధంగా మీరు ఉండవలనని వారికి తెలియజేసి ఉన్నారు. ఆ విషయములను గురించి మేము ఈ దినమందు చదువుకొనవలనని, ప్రభువా, ధ్యానించవలనని ఆశిస్తూ ఉండగా మీరే తండ్రి మేము చదవబోయేటువంటి యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి లోతైనటువంటి అంశములను మేము ఎరుగునట్లుగాను వాటిని మేము అవలంబించేటువంటి వారముగా ఉండున్నట్లుగాను మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 13:1-17 చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియో, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో, దేవుని యొద్దకు వెళ్లవలసి ఉన్నదనియో యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునద్దుకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కాని మీరు అందరూ పవిత్రులు కారెనను. తన్ను అప్పగించు వానిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తరువాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడుననియో ప్రభువనియో మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములనొకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను, మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి యొక్క భాగంలో క్రీస్తు ప్రభువును మనం చూస్తున్నాం, ఆయన శిష్యులను మనం చూస్తున్నాము. ఆయన ఈ లోకమును విడిచి వెళ్లవలసినటువంటి సమయం ఆసన్నమైనదని గ్రహించినటువంటి వాడే. ఆ శిష్యులకు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠమును వారికి మర్చిపోకుండా నేర్చుకునేటువంటి విధముగా ఆయన వారికి నేర్పించాలని, దానిని వారికి చేసి చూపిస్తూ వారికి నేర్పించాలని అనుకున్నటువంటి వాడే. ఈ యొక్క వాక్య భాగంలో వ్రాసినటువంటి విధంగా ఆయన శిష్యుల యొక్క పాదములను కడగటము ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన దేశంలో గురువు యొక్క పాదములు కడగటం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయమే. అనేక సార్లు మనము భక్తులంతా కూడా వెళ్ళి గురువు గారి పాదములు కడుగుతున్నారని, ఆ పాదములను కడిగిన తర్వాత నీళ్లు తాగుతున్నారని, నెత్తిని పోసుకుంటున్నారని ఇలాంటి వార్తలు చాలా చాలా సార్లు మనము చాలా చాలా మందిని గురించి వింటూ ఉంటాం. ఇది మనకు పరిచయమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది దానికి భిన్నముగా ఉన్నటువంటి పరిస్థితిగా ఉన్నది. శిష్యుల యొక్క పాదములను గురువు కడగటం అనేటువంటిది, ఇది చాలా రేర్గా జరిగేటువంటి విషయమై ఉన్నది. ఎందుకంటే శిష్యుడు గురువు కన్నా పెద్దవాడు కాదు. గురువు పెద్దవాడు గురువు ఉండటం వలననే శిష్యుడు అనేటువంటి వాడు తన దగ్గర ఉండి నేర్చుకునగలుగుతున్నాడు. కాబట్టి గురువు ఎప్పుడు పెద్దవాడే, శిష్యుడు గురువు అంతటి వాడు కాడు. అయితే ఇక్కడ గురువు అయినప్పటికీ బోధకుడు అయినప్పటికీ క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల యొక్క పాదములను కడగటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఇది వారు నేర్చుకునవలనని, వారు అవలంబించవలనని, వారు మాత్రమే కాకుండా వారి తదనంతరము రానయ్యున్నటువంటి సంఘములోని ప్రతి ఒక్కరూ, అప్పటి నుండి ఇప్పటి వరకు మనము సహా మన తర్వాత సహా రానయ్యున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమును నేర్చుకునవలనని క్రీస్తు ప్రభు ఆశించి ఉన్నాడు. ఎందుకంటే మనము చాలా సార్లు దేవునికి లోబడేటువంటి ఎన్నో విషయములలో అహంభావం అనేటువంటిది మన హృదయంలో పెనవేసుకొని పోయి ఉండేటువంటిదిగా అనేక సార్లు ఉంటూ ఉంటుంది. మనం అనేక సార్లు పరిచర్య చేయించుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము, కానీ పరిచర్య చేసేటువంటి వారంగా ఉండము. కాబట్టి క్రీస్తు ప్రభు మానవుని యొక్క సహజమైనటువంటి గుణము ఎరిగినటువంటి వాడై దానికి విరుగుడుగా ఆయన ఏమి చేయదలిచాడంటే, చేయవలసినది ఏమిటి, మీరేం చేస్తున్నారు అనేటువంటిది మనుషులకు స్పష్టంగా తెలియజేయ నిమిత్తము ఆయన తానే దానిని చేసి చూపిస్తూ ప్రజలకు బోధించినట్లుగా మనము చూస్తున్నాము. క్రీస్తు ప్రభు బోధించినటువంటి విషయాలు చాలా చాలా రకాలుగా ఉన్నాయి. ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు, ఆ సమయంలో ఆయన ప్రాక్టికల్గా ఏమి చేసి చూపించలేదు. అదే విధంగా శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చినాడు, శిష్యులందరినీ ఆయనతో పాటు తీసుకెళ్తూ ఉండేవాడు, ఆయన చెప్తున్నటువంటి బోధలన్నీ వీరు వింటూ ఉండేవాళ్ళు, ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు, ఉంటూ ఉండేవాళ్ళు, ఆయనకు ఆహారం తీసుకుని వస్తూ ఉండేవారు, అందరు కలిసి భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు చూసినారు, మహత్కార్యములను చూచినారు. యేసు ప్రభు వారిని ఇద్దరిద్దరినిగా పంపి వారికి ట్రైనింగ్ ఇవ్వటం అనేటువంటిది వారు ఎరుగుదురు. ఇవన్నీ వారికి తెలిసినటువంటి విషయాలే. అయినప్పటికీ బైబిల్లో వ్రాయబడినటువంటి విషయము ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఎవరు గొప్పవారు అనేటువంటి తర్కం వారి మధ్య వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరి మధ్య వచ్చేటువంటి విషయమే ఉంటుంది. మరి ముఖ్యంగా ఎవరు జూనియరు ఎవరు సీనియరు అనేటువంటిది ఈ సెక్యులర్ వరల్డ్లో మనం ఉండేటప్పుడు, నేను ఆయన కన్నా ఎక్కువ సీనియర్ అనండి, నాకు సీనియారిటీ ఎక్కువ అండి, నాకు పలాంచోట చేసినటువంటి ఆ సర్వీస్ని లెక్కలో తీసుకోలేదండి అని కోర్టులకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఇలాంటి కేసులు ఎన్నో ఉంటూ ఉంటాయి. కాబట్టి నేను గొప్ప, నేను పెద్ద అని చెప్పుకునేటువంటి తత్వం అనేటువంటిది ఈ లోకరీతిగా మాత్రమే కాకుండా మనకు సహజ స్వభావముగా అది లోపల ఏమిడిపోయినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దవారని అనిపించుకోవాలని, ప్రముఖులని భావించబడాలని, ప్రజలందరి యొక్క మనసుల్లో పెద్దలుగా చలామణి కావాలని అనుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే క్రీస్తు యొక్క బోధ అనేటువంటిది దానికి చాలా భిన్నమైనటువంటిదిగా ఉండినది. ఆయన ఏమని చెప్పాడంటే, మీలో ప్రముఖులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు పరలోక రాజ్యములో అలాగున పరిగణింపబడవాలంటే ఈ లోకంలో అందరికన్నా చిన్నవారిగా మీరు ఉండాలి అని చెప్పటం జరిగింది. ఆయన ఆ విధంగా చెప్పటం మాత్రమే కాదు, దానిని చేసి చూపించటం అనేటువంటిది కూడా తన బ్రతుకంతట్లో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన బోధించాడో, మీ యొక్క విరోధులను మీరు ప్రేమించండి అని చెప్పినటువంటి ఆయన సిలువ మీద సహితము తనను సిలువ వేయుచున్నటువంటి వారిని ప్రేమించినటువంటి వాడుగాను, వారి కొరకు ప్రార్థించినటువంటి వాడుగాను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభువు ఇక్కడ శిష్యులకు తన యొక్క ఆ పాఠములలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించాలని ఆశించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందువల్లనే ఆయన ఈ విధముగా శిష్యులందరినీ గ్యాదర్ చేసి వారి యొక్క పాదములు కడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సరే, ఈ విధంగా ఒక్కొక్కరి పాదములను కడుగుతూ వస్తూ ఉన్న సమయంలో పేతురు యొద్దకు వచ్చేటప్పటికి పేతురు గిల్టీగా ఫీల్ అయ్యాడు. నేను శిష్యుడను, నీవు గురువు అయి ఉన్నావు, కాబట్టి నా పాదములు నీవు కడగటమా అని చెప్పి, నా పాదములు నీవెన్నటికీ కడగరాదు అన్నాడు. అయితే క్రీస్తు ప్రభు దానికి చెప్పినటువంటి సమాధానం ఎలా ఉన్నదంటే, నేను నిన్ను కడగకపోయినట్లయితే నాతో నీకు పాలు లేదని చెప్పటం జరిగింది. ఇకప్పుడు పేతురు ఏమన్నాడంటే, అలాగైతే నా కాళ్ళు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగు అని చెప్పి అన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, స్నానం చేసినటువంటి వాడు కేవలం పరిశుద్ధుడయ్యాడు, కాబట్టి తాను మరలా కడుక్కొనవలసి వచ్చినట్లయితే కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, మరలా స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పటం జరిగింది. ఈ విధముగా కొంతసేపు పేతురు మధ్య క్రీస్తు ప్రభు మధ్య సంభాషణ అనేటువంటిది జరిగింది. ఈ సంభాషణలో క్రీస్తు ప్రభువు ఒక ప్రక్కన వీరంతా కూడాను నేర్చుకునవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని చేసి చూపిస్తూనే వారికి దాని డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది ఇస్తూనే ఆయన మరి ఒక పాఠమును సహితము పేతురుతో మాట్లాడినటువంటి మాటల్లో తనకు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ పాఠం ఏంటో మనం తర్వాత చూద్దాం. ఇస్కరియోతు యూదాని గురించి కూడా తర్వాత ప్రస్తావించబడినది. ఇస్కరియోతు యూదా హృదయములో, అంటే ఈ యొక్క సంఘటన అనేటువంటిది ప్రారంభం కాకముందే సాతాను తన హృదయములో ప్రవేశించినట్లుగా క్రీస్తు ప్రభు గ్రహించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆయన అతనిని ఉద్దేశించి ఏమన్నాడంటే, మీరు పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కారు అని చెప్పాడు. తరువాత పాదములను కడుగుతూ ఇస్కరియోతు యూదా యొద్దకు వచ్చేటప్పటికి తన పాదములను సహితము క్రీస్తు ప్రభు కడిగినట్లుగాను మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధముగా వారి పాదములన్నీ కడిగేసిన తర్వాత మరల క్రీస్తు ప్రభు కూర్చుండి, ఈ విషయాన్ని గురించి మీరు అర్థం చేసుకున్నారా అని వారిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది అటువంటిదై ఉన్నది. ఆ ప్రాముఖ్యతను ఎరిగినటువంటి వారుగా వారు మాత్రమే కాదు, మనమంతా కూడా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే, పరలోక రాజ్యంలో నువ్వు గొప్పగాడివిగా ఉండాలని కోరుకున్నట్లయితే ఈ లోకంలో నీవు పరిచర్య చేసేటువంటి వాడుగా ఉండాలి. నీవు పరిచర్య చేయించుకునేటువంటి వాడుగా ఉండకూడదు అనేటువంటిది దాని యొక్క సారాంశమై ఉన్నది. ఈ విధముగా ఇస్కరియోతు యూదా యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క తలంపును క్రీస్తు ప్రభువు బాహ్యంగా చెప్పటం అనేటువంటిది ఆ సమయంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఈ విషయం మీకు తెలుసు, అయితే ఇది మీరు చేసినట్లయితే, ఈ విధముగా మీరు చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే అప్పుడు మీకు ధన్యత అనేటువంటిది కలుగుతుంది అని చెప్పటం అనేటువంటిది మనము ఈ యొక్క భాగంలో చూస్తూ ఉన్నాము. సరే, ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని గురించి మనము చూద్దాం. మనం చదివినటువంటి యొక్క వృత్తాంతంలో క్రీస్తు ప్రభువును మనం చూస్తున్నాం, శిష్యులను మనం చూస్తున్నాం, పేతురును చూస్తున్నాము, ఇస్కరియోతు యూదాను చూస్తున్నాం. ఈ యొక్క వృత్తాంతంలో యేసు ప్రభువు ఆయన ప్రభువు బోధకుడై ఉన్నప్పటికీ తన శిష్యుల పాదములను కడిగినట్లుగా మనము చూస్తున్నాము. ఇందుకు కారణం ఏంటంటే, తాను దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చిందని యేసుక్రీస్తు ఎరిగినటువంటి వాడై, తనకు సమయం ఇంకా ఉండగానే తన శిష్యులకు నేర్పవలసినటువంటి పాఠమును ప్రాక్టికల్గా చేసి నేర్పించేందుకు నిర్ణయించుకుని తన శిష్యుల పాదములు కడగటానికి మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు సమస్తమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయనకు అప్పగింపబడినటువంటి పనిని సమస్తమును పూర్తి చేసి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో చేయవలసినటువంటి పనిని ఆ సమయంలో ఆయన చేసినట్లుగాను, సమయమును దుర్వినియోగం చేసుకోకుండా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యేసు తాను ఎరిగినట్లు చెప్పినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ లోకం నుండి తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చిందని యేసుక్రీస్తు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది, సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది అంతకుముందే ఆలోచన పుట్టించిందని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవది, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని క్రీస్తు ప్రభు ఎరిగినట్లుగా మనము చూస్తున్నాము. ఈ మూడు విషయాలను గురించి ఇక్కడ ప్రస్తావించటం అనేటువంటిది జరిగింది. క్రీస్తు ప్రభు సమస్తమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. మనము అనేక సార్లు ఏమనుకుంటామంటే, దేవుడు మనల్ని చూడలేదు, మేము చేసే కార్యములు ఆయనకు కనబట్టలేదు అనేటువంటి రీతిలో మనం అనేక సార్లు మన యొక్క క్రియలు క్రీస్తు ప్రభువు చూడలేదు అనేటువంటి విధంగా మన యొక్క ఇష్టానుసారంగా చేసుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది సరైనటువంటి స్థితి కాదు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. నీవు చేసేది, నేను చేసేది, ఇస్కరియోతు చేసినది ఆనాడు, ఈ విధంగా సమస్తమును దేవుడు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. క్రీస్తు ప్రభు తాను ఈ లోకమును విడిచి వెళ్ళనై ఉంటున్నటువంటి ఆ యొక్క సమయమునకు ముందు తన శిష్యులందరూ మొట్టమొదటిగా, ఆ తర్వాత సార్వత్రిక సంఘం అనేటువంటిది రానై ఉన్నటువంటిది, ఆ సంఘములోని సభ్యులంతా కూడాను, మిగిలిన వారందరూ కూడాను యావత్ ప్రపంచములో ఈ యొక్క పాఠమును నేర్చుకునవలసి ఉన్నదని గ్రహించినటువంటి వాడుగా ఉండినాడు. కాబట్టి ఆయన సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఇక నాకు తరుణం ఉండదు, నేను గనక ఈ యొక్క లోకమును విడిచి వెళ్ళిపోయినట్లయితే మరి ఒకసారి వీరికి ఈ యొక్క పాఠమును బోధించేటువంటి అవకాశం నాకు రాదు అని గ్రహించినటువంటి వాడై తనకు సమయం ఉండగానే ఆయన శిష్యులకు ఈ యొక్క పాఠమును నేర్పించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మనము మన సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వారంగా అనేక సార్లు ఉండం. మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగాను, చేయవలసిన అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయములను సహితం పట్టించుకున్నటువంటి వారంగాను, ఈ విధంగా మనం ఈ లోకంలో ఉండేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అది సరైనటువంటి విషయము కాదు. నీకు ఒక విషయం అనేటువంటిది చేయవలసి ఉన్నది అని తెలిసినప్పుడు దానిని అటెండ్ అయ్యేటువంటి వాడుగా నీవు ఉండవలసి ఉన్నది. ఇక్కడ చెప్పబడినటువంటి మరొక మాట ఏంటంటే, యేసుక్రీస్తుని గురించి, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అని మనం చదువుకున్నటువంటి ఒక భాగంలో వ్రాయబడి ఉన్నది. తన వారిని అంటే ఏదో ఆయన తల్లిదండ్రుల్ని, లేకపోతే తోబుట్టువుల్ని, ఇలాంటి వారిని, తనకు పరిచయం ఉన్నటువంటి వారిని అని మాత్రమే కాదు గాని, ఆయనను అంగీకరించినటువంటి వారిని, అంగీకరించనై ఉన్నటువంటి అందరినీ ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనను ప్రేమించినటువంటి వారిని, ఆయనను శిక్షించినటువంటి వారిని, ఆయనను సిలువ వేసినటువంటి వారిని సహితము ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది లోకమునకు అందనటువంటి అతీతమైనటువంటి ప్రేమ. ఇది క్రీస్తులోనే కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ అయినది. తర్వాత ఇక్కడ వాడబడినటువంటి మాట ఏంటంటే, అందరినీ అంతము వరకు ప్రేమించను అని వ్రాయబడి ఉన్నది. అంతము వరకు ప్రేమించుట అనేటువంటిది ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం. ఈ లోకంలో మన ప్రేమలు అనేటువంటివి మారిపోయేటువంటివిగా ఉంటాయి. కొందరిని మనం ప్రేమించేటువంటి వారంగా ఉంటాము, కొందరిని ద్వేషించేటువంటి వారంగా సాధారణంగా ఉంటూ ఉంటాం. అయితే క్రీస్తు ప్రభు అందరినీ అన్ని వేళలా ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. అది మారనటువంటిది గాను, అంతం వరకు సాగినటువంటి ప్రేమగాను ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ ప్రేమను మనం అలవరుచుకునేటువంటి వారంగా ఉండాలి. మానవరీత్యా ఇది సాధ్యమైనటువంటిది కాదు గాని, క్రీస్తు మన యొక్క హృదయంలోనికి వచ్చి తన యొక్క ఆధిపత్యమును మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా చేయగలిగినటువంటి వారంగా మనము సహితము ఉండగలము. విశ్వాసులను మనం చూసినప్పుడు వారిలో అనేక మంది ప్రేమ లేనటువంటి వారుగా ఉన్నారు అని అనిపించేటువంటి ఆ యొక్క సంకేతములను మనము చాలాసార్లు చూచేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అప్పుడు విశ్వాసులలో చిన్నవారైనటువంటి వారికి అనుమానం వస్తుంది. పెద్దవారైనటువంటి వీరి హృదయంలో ప్రేమేమీ లేకుండా ఉన్నట్లున్నదే. వీరు చెప్పేటువంటి వారుగా మాత్రమే కనపడుతున్నారు, కానీ చేసేటువంటి వారుగా ఏమీ కనబట్టలేదేంటి అని హృదయంలో అనుకునేటువంటి వారుగా వారు ఉంటారు. మనుషులు హృదయంలో అనుకున్న ప్రతి విషయాన్ని మన ముందు చెప్పేటువంటి వారుగాను, మన తప్పులను మనకు పాయింట్అవుట్ చేసేటువంటి వారుగా ఉండరు. కానీ వారి యొక్క హృదయంలో నీ యొక్క జీవితం అనేటువంటిది, నీ యొక్క బ్రతుకు అనేటువంటిది ఎంత మార్పును వారిలో తేగలదో, నీవును నేనును ఎరుగునటువంటి వారమే చాలాసార్లు ఉంటూ ఉంటాము. మనలను గమనించేటువంటి వారు క్రీస్తు యొక్క సారూప్యతను మనలో చూడటం వలన తమ యొక్క జీవితములలో వారు ఫలించేటువంటి వారుగా ఉండగలరు. అలా కాకుండా క్రీస్తు చెప్పినటువంటి బోధలకు భిన్నమైనటువంటి విధంగా మన యొక్క బ్రతుకు ఉన్నట్లయితే, ప్రవర్తన ఉన్నట్లయితే, అప్పుడు వారిని విశ్వాసములో క్రిందికి లాగివేసేటువంటి స్థితిలో మన యొక్క బ్రతుకు అనేటువంటిది ఉండగలదు. ఇది ఏంటంటే కేవలం అబ్జర్వేషన్లో జరిగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మన బ్రతుకు అనేటువంటిది, మన యొక్క మాదిరి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది మనము మొదట గుర్తించవలసి ఉంటుంది. రెండవది ఏంటంటే, అంతము వరకు అనేటువంటిది అంటే కొనసాగుట అనేటువంటిది. కొనసాగుటక విషయానికి వచ్చేటప్పటికి అనేక మంది క్రైస్తవులు తప్పిపోయేటువంటి వారుగాను మార్గం విడిచి తిరిగేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. కొంతకాలం వారు బాగుండొచ్చు, కానీ అదే విధంగా కంటిన్యూ అయ్యి చివరి వరకు అదే విధంగా ఉండి నేను మంచి పోరాటము పోరాడాను అని చెప్పగలిగినటువంటి విశ్వాసులు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఆ విధంగా మనము ఉండవలసి ఉన్నది. క్రీస్తు ప్రభు విషయానికి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా చేయటలో తనకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, తను తండ్రి వద్దకు వెళ్ళక మునుపు యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పవలసిన మరొక అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఉంది అని గ్రహించాడు. ఆ పాఠమును శిష్యులకు మొదటగా ఆయన నేర్పించాలని అనుకున్నాడు. తర్వాత రెండవది, దీనిని ప్రాక్టికల్గా చేసి చూపించి వారు దానిని అలవరుచుకునేలా చేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే మనం చదివినటువంటి వాక్య భాగంలో 14-15 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసి ఉన్నది. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అని వ్రాయబడినది. కాబట్టి మాదిరిని చూపించు నిమిత్తము క్రీస్తు ప్రభు ఈ విధంగా చేసినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. మనం మాదిరి బ్రతుకును ప్రక్కన పెట్టేసేటువంటి వాళ్ళంగా ఉంటాము. ఊరికినే ఏదో మాటలు చెప్పేటువంటి వారంగాను, ఏదో అటు ఇటు హడావిడి చేసేటువంటి వారంగాను ఉండిపోతూ ఉంటామే కానీ బ్రతుకులో ఉండేటువంటి యొక్క క్రీస్తు సారూప్యత అనేటువంటిది ఇతరులకు కనిపించే విధంగా మన యొక్క బ్రతుకులు ఉండవు అనేక సార్లు. తరువాత ఆయన వారి కాళ్ళు కడిగి పూర్తి చేసిన తర్వాత ఆయన వారికి నేర్పినటువంటి పాఠాన్ని వారు గ్రహించారో లేదో అని మరలా అడిగి తెలుసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12 వచనాన్ని మనం చూసినప్పుడు, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకుని తర్వాత ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనము కేవలము ఒక్కొక్కసారి చూసేటువంటి వారుగా ఉంటా ఉంటాము, కానీ దానిని పూర్తిగా గ్రహించేటువంటి వారంగా మనము ఉండము. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను మీకు చేశాను గురువుగా, ఇదే విషయాన్ని మీరును చేయాలి అని గ్రహించారా లేదా అనేటువంటిది ఆ సమయంలో ప్రధాన అంశంగా తన యొక్క మనసులో ఉన్నటువంటి ఎయిమై ఉన్నది, ఉద్దేశమై ఉన్నది. అది ఆయన అడుగుతూ ఉన్నాడు, నేను మీకు చేశాను కదా, ఇదే విషయాన్ని మీరు సహితము మీ సహోదరుల పట్ల చేసేటువంటి వారుగా ఉండాలని నిశ్చయించుకుంటున్నారా అనేటువంటిది ఆయన యొక్క ప్రశ్నలో భావమై ఉన్నది. ఇక్కడ మరొక విషయం సహితము ఉన్నది. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ప్రభువా నువ్వు నా పాదములను కడుగుతావా, అది అన్నటికీ కూడదు అని చెప్పినప్పుడే క్రీస్తు ప్రభు ఏమంటాడంటే పేతురుతోటి 7 వచనంలో, అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పెను అని వ్రాయబడినది. అంటే క్రీస్తు ప్రభుకి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటిది వారు చూస్తూ ఉన్నారు. కొంతవరకు వారికి గ్రాహ్యమవుతుంది, కానీ అప్పటికప్పుడు అది పూర్తిగా వారికి గ్రాహ్యమయ్యేటువంటిదిగా దాని పూర్తి భావం అనేటువంటిది, దాని లోతైనటువంటి మర్మం అనేటువంటిది వారికి తెలిసేటువంటిదిగా ఉండదు అప్పటికప్పుడు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. కాబట్టి పేతురుతో ఏమంటాడంటే, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు ఇక మీదట తెలుసుకుందువు. అంటే ఏంటి, క్రీస్తు ప్రభు చనిపోనై ఉన్నాడు. క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత సంఘం ప్రారంభం కానీ ఉన్నది. సంఘం ప్రారంభమైన తర్వాత అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటివి వారిని ఎదుర్కొననై ఉన్నవి. ఆ సమయంలో ఇంకొంతమంది కొత్త వారు శిష్యులైనటువంటి వారు రానై ఉన్నారు. సంఘంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అరేజ్ కానై ఉన్నవి. వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆ సమయంలో సహితము తన యొక్క శిష్యుల పాదములను తాను కడిగేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నదని తాను గుర్తెరగనై ఉన్నాడనేటువంటిది క్రీస్తు ప్రభు ఆత్మలో గ్రహించినటువంటి వాడే. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పటికిప్పుడే నీకు దీని మర్మం అంతా కూడా తెలియదు, కానీ తర్వాత నువ్వు తెలుసుకుంటావని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఈ కాళ్ళు కడిగేటువంటి పనిని క్రీస్తు ప్రభు చేసినప్పుడు కేవలం తన శిష్యులకు మాత్రమే కాకుండా వారి తదనంతరము యావత్ సంఘములోని వారంతా, ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మనమందరి సహితము దీనిని అలవరుచుకునవలసినటువంటి అవసరతను ఆనాడే క్రీస్తు ప్రభు తన ఆత్మలో గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ విధంగా చేయటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 17వ వచనమును మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని వ్రాయబడి ఉన్నది. దీని అర్థం ఏంటంటే ఈ సంగతులు మీరు ఎరుగుదురు, మీకేం తెలియనటువంటివి ఏం కాదు, ఇవి అనేక సార్లు చెప్పబడినటువంటివే. అయితే మీరు వాటిని చేసేటువంటి వారుగా ఉండరు, ఎందుకంటే మన యొక్క అహంభావం అనేటువంటిది, అవివేకం అనేటువంటిది, మన స్వార్థం అనేటువంటిది, ఇవన్నీ కూడాను కలిసి మనము చిన్నవారైనప్పటికీ వారికి పరిచయం చేసేటువంటి స్థితిలోనికి మనలను తీసుకుని వెళ్లకుండా ఆపేసేటువంటివిగా మన అహంభావము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి తెలిసి కూడా మీరు చేయనటువంటి వారుగా ఉంటున్నారు. ఇవి తెలుసు కాబట్టి మీరు చేసినట్లయితే మీరు ధన్యత చూచేటువంటి వారుగా ఉండగలరు అనేటువంటి ఈ యొక్క మెసేజ్ని క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కొన్ని క్రైస్తవ సంఘాలలో కాళ్ళు కడిగేటువంటి పద్ధతి అనేటువంటిది ఉంటూ ఉన్నది. వీళ్ళు దీనిని వారి సంఘంలో ఆచరించేటువంటి ఆచరణలో భాగంగా చేస్తూ ఉంటారు తప్ప వారు హృదయమంతటితోనూ క్రీస్తు ప్రభు ఏ మనస్తోనైతే చెయ్యాలని ఇక్కడ ఆయన చేసి చూపించినాడో ఆ మనస్తో చేసేటువంటి వారుగా ఉండరు. మనము హిందూ మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ బామరిది అప్పుడే పెళ్ళై అనేటువంటి తన అక్క యొక్క భర్త బావ యొక్క కాళ్ళు కడగాలనేటువంటి ఆ యొక్క సంస్కారం ఏదో ఉంటుంది అక్కడ. కాబట్టి బామరిది వస్తాడు, అక్కడ ఒక పళ్ళెం పెడతారు, ఈ బావగారి కాళ్ళు కడుగుతాడు. దేనికి కడుగుతున్నాడు అని అంటే అది అనాదిగా వస్తున్నటువంటి సంస్కారం కాబట్టి ఆ సంస్కారాన్ని అట్లా పాటించేందుకు అతను అలా కడుగుతూ ఉంటాడు. అది సంస్కారంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అంతేగాని బావకి బావమరిది అక్కడ పరిచర్య చేయనైనాడని మరి ఒక విధంగా అక్కడ దాని యొక్క భావం అనేటువంటిది కాదు. ఇదే విధంగా అనేక సార్లు మనకి ఈ సంఘములలో జరిగేటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే మనుషులు చూస్తున్నారనేటువంటి విధంగా చేసేటువంటి వారుగా కొందరు ఉంటూ ఉంటారు. వారికి ఏంటంటే మనుషుల యొక్క దృష్టిలో చాలా మంచివారుగా కనబడాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైనా అవసరం ఉన్నట్లయితే గబాలను చీపురు తీసుకెళ్లి అక్కడ ఏదో తొడవటం అనేటువంటిదో, నీళ్లు పోసి కడగటం అనేటువంటిదో ఏదో చేసేటువంటి వారిగా వారు ఉంటూ ఉంటారు. దీని ద్వారా చూసినటువంటి వారందరూ అబ్బో వీళ్ళేంటి, ఆమె వచ్చేసి అదంతా కడిగేసింది, శుభ్రం చేసేసింది, ఇవంత దేనురాలు అని అనుకోవాలని వారు ఆ విధంగా చేసేటువంటి వారుగా ఉంటారు. అవి దేవుని యొక్క సన్నిధిలో ప్రయోజనకరమైనటువంటివి కాదు. మనుషులు చూసేటప్పుడు కాదు, ఎవరో చూస్తారేనో, ఎవరో మనలను ప్రశంసిస్తారనో చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను లక్ష్య పెట్టేటువంటి వాడై ఉన్నాడు, నేను ఆయన నిమిత్తమై ఏదైనా పరిచర్య చేయవలసినది. అది మనుషులు చూసినప్పటికీ, మనుషులు చూడనప్పటికీ, మనుషులు ప్రశంసించినప్పటికీ, మనుషులు మరో విధంగా భావించినప్పటికీ నేను దానిని పరిచర్యగా, ప్రభువుకు చేసే పరిచర్యగా దానిని చేయనై ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో నీవు చేసినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదించి నీకు ధన్యతను అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. కానీ అనేక సార్లు మనం ఆ విధంగా చేసేటువంటి వారంగా ఉండం. భక్తి కలిగినటువంటి వారంగా కనబడుతున్నప్పటికీ మన యొక్క మోటివ్స్ అనేటువంటివి, మన యొక్క ఇన్నర్మోస్ట్ థాట్స్ అనేటువంటివి ఇవన్నీ కూడాను చాలాసార్లు మన స్వార్థ ప్రయోజనమును కోరేటువంటి విధంగానే ఉంటున్నట్లుగా మనం గమనించుకోవచ్చు. అయితే వీటిని విడిచేటువంటి వారంగా మనము ఉండం. అనేక సార్లు మనుషుల యొక్క ప్రశంసలే మనకు కావలసినటువంటివి, మనుషుల యొక్క మన్ననలే మనకు కావలసినటువంటివి. దేవుడు చూస్తున్నాడు, దేవునికి భయపడదాము, ఎవరు చూడకపోయినప్పటికీ నేను దేవుని యొక్క కండ్ల నుండి ఎట్లా దూరంగా తొలగిపోగలను అనేటువంటి ఆ భయభక్తులు కలిగినటువంటి వారంగా మనము ఉండవలసినది. ఇకపోతే మనం చదివినటువంటి యొక్క వృత్తాంతంలో ఇద్దరు శిష్యుల విషయము ప్రస్తావించడం మనం చూస్తున్నాము. ఇస్కరియోతు యూదా విషయము, రెండవది పేతురు విషయము. ఇస్కరియోతు యూదా విషయం మనం చూసినప్పుడు ఇస్కరియోతు హృదయంలో సాతాను ప్రవేశించాడని క్రీస్తు ఎరిగినవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ తన పాదములు సహితము ఆయన కడిగి తుడిచినాడు. ఇది క్రీస్తు చెప్పినటువంటి, చూపినటువంటి అసాధారణమైనటువంటి ప్రేమయ్యన్నది. క్రీస్తు కేవలం బోధించిన వాడుగా లేడు, గాని ఆచరణలో చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. మనల్ని చంపివేయటానికి ప్రణాళికలో వ్యూహరచన చేసేటువంటి వ్యక్తి మన ముందు ఉన్నాడని మనకు తెలిస్తే మనం వారిని ఎలా చూస్తాము, వారిని ప్రేమించగలుగుతామా? అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, క్రీస్తు ప్రభువు ఈ ఇస్కరియోతి యూదా తనకు చేయనై ఉన్నటువంటి ఆ వ్యూహ రచన అంతా కూడాను ఆయనకు తెలుసు. వెనకాల ఏం జరుగుతున్నాడో ఆ విషయములు సహితము ఆయన ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అతని హృదయంలో సాతానుడు ఆల్రెడీ ప్రవేశించాడు అనేటువంటి విషయం ఆయన ఎరిగినట్లుగా మనకి ఇక్కడ చెప్పబడినది. అయినప్పటికీ క్రీస్తు ప్రభు తన పాదములను సహితము తుడిచినట్లుగా కడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన నుండి మనము నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే, ఈ అసాధారణమైనటువంటి ప్రేమ, శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ, ఇది చెప్పినంత సులువైనటువంటిది కాదు. మనుషులలో ఎంతవరకు ఎంతమంది చేయగలుగుతారో అది వారికే దేవుడు విడిచిపెట్టి వేశాడు. నీవు దేవునిని పూర్తిగా నీ యొక్క హృదయములో నింపుకున్నటువంటి వాడు అయినట్లయితే దేవునికి మాత్రమే, దేవుని మాటకు మాత్రమే నువ్వు లోబడవలనని నీవు నిశ్చయించుకున్నటువంటి వాడవైనట్లయితే, ఆ విధంగా చేయటకు నిర్ణయించుకున్నటువంటి వాడమైనట్లయితే, అప్పుడు మాత్రమే ఇవి సాధ్యమయ్యేటువంటిదిగా ఉంటుంది. ఇస్కరియోతి యూదాను ఉద్దేశించి క్రీస్తు ప్రభువు, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారెనను తను అప్పగించు వానేని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని చెప్పానని ఇక్కడ మన వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. క్రీస్తు ప్రభు ఇస్కరియోతును ఆది నుండి ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇలాంటి విషయము అతని గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు. ఎంతో కాలము వీళ్లతో కలిసి అతను తిరుగుతూనే ఉన్నాడు, పరిచర్యలో పాల్గొంటూనే ఉన్నాడు, క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ఆ యొక్క స్వస్థతలు అనేటువంటివి చూస్తున్నాడు, సూచక క్రియలు అనేటువంటివి చూస్తున్నాడు, పగలు రాత్రి కూడాను క్రీస్తు ప్రభుతోను ఇతర శిష్యులతోనూ తిరుగుతున్నాడు. అయితే అతని యొక్క మనసు అనేటువంటిది నిలకడగా అల్లేదు. కాబట్టి అతని గురించి క్రీస్తు ప్రభు ఆనాడే చెప్పి ఉండొచ్చు, ఇతను ఉంటున్నాడు గానయ్యా చివరికి ఇతని ద్వారా జరిగేటువంటి యొక్క హాని ఇలా ఉండనై ఉన్నదని ఆనాడే చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన చెప్పలే, ఎప్పటి వరకు చెప్పలేదంటే ఇదిగోండి చివరి వరకు, ఆయన వెళ్ళిపోవలసినటువంటి గడియలు వచ్చే వరకు కూడాను అతని గురించి ఆయన ఏమీ చెప్పలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు సమస్తము ఎరిగినటువంటి వాడు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి హృదయమును ఎరిగినటువంటి వాడు. అదేవిధంగా పెద్దలైనటువంటి వారు, అక్కడ పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, ప్రధానుల యాజకులైనటువంటి వారు, ప్రతి ఒక్కరి యొక్క హృదయమును సంపూర్తిగా ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే దానిని ఆసరాగా చేసుకుని ఆయన వారి నోర్లు ముయించలేదు. ప్రధాన యాజకుడు కూడా ఈయనను సిలువ వేయించేటువంటి దానిలో భాగంగా ఉండి ఆయన కూడా తన స్వరాన్ని కలిపినప్పుడు క్రీస్తు ప్రభు అక్కడ నిలదీసి, నువ్వు ఇలాంటి వాడివి కాదా, అలాంటి వాడివి కాదా, నీలో ఇలాంటిది లేదా అని నిలబెట్టి ప్రధాన యాజకుని యొక్క మొత్తము సిగ్గుదీసి ఉండవచ్చు. అయితే ఆయన అలా చేయలేదు. మనకును క్రీస్తు ప్రభువు చేసినటువంటి దానికి తేడా అక్కడే మనకు కనబడుతూ ఉంటుంది. మనకు మనుషుల గురించి సరిగ్గా తెలిసినటువంటిది ఉండదు. ఎవరో ఎక్కడో ఏదో చెప్పుకున్నటువంటి విషయం వింటాం మనం, దానిని బట్టి వాళ్ళని గురించి 10 మందికి చెప్పటం అనేటువంటిది, ఇలాంటిది చెప్పటం చేయటం వల్ల నలుగురికి ప్రచారం అవుతుంది కదా, ఇలాంటివి నేను మాత్రం చెయ్యనా అని మనలను మనం పరిశోధించుకుంటాం అనేటువంటిది, ఇలాంటిది మనం చెయ్యం. మనిషిని అందరి ఎదుట తలెత్తుకోలేకుండా చేయాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం చాలాసార్లు ఉంటూ ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభు అందరినీ సమస్తం ఎరిగినట్టు వాడైనప్పటికీ ఇస్కరియోతి యూదాను సహితము అతని కాళ్ళు కడిగినాడు. అంతేకాదు సమయం వచ్చే వరకు, బయట పెట్టవలసిన గడియ వచ్చే వరకు తన గురించి క్రీస్తు ప్రభు ఏ విషయం బయట పెట్టినటువంటి వాడుగా లేడు. కేవలం శిష్యులను అలర్ట్ చేసి తీరవలసినటువంటి గడియ వచ్చినప్పుడు మాత్రమే ఆయన అతని విషయం ఇలా ప్రస్తావించడం జరిగినట్లుగా మనం గమనించవచ్చు. శిష్యులు ఒక్కొక్కరు నేనా నేనా అని ఆయన అడుగుతున్నప్పుడు ఇస్కరియోతు కూడా అదే విధంగా అడిగాడు. అది తానే అని తెలుసు, తనకి తెలియదా? తన వెనకాల చేస్తున్నటువంటి ఆ యొక్క రచ్చంతా కూడా అతనికి తెలుసు. అయితే నేనా ప్రభు అని చాలా దీనంగా అడగటం జరిగింది. అప్పుడు క్రీస్తు ప్రభు అతని యొక్క ఐడెంటిటీ బయట పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము క్రీస్తు యొక్క సారూప్యతకు ఎంత దూరంగా ఉన్నాము అనేటువంటిది దీని ద్వారా నేర్చుకునవలసి ఉన్నది. క్రైస్తవులమే, విశ్వాసులమే, ప్రార్థనలకు రెగ్యులర్గా వెళ్ళేటువంటి వారమే, మనలను గురించి మనము ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి వారమే, కానీ చిన్న విశ్వాస పరీక్ష వచ్చేటప్పటికల్లా తప్పిపోయేటువంటి వారం గాను క్రీస్తు ప్రభు ఆశించేటువంటి స్థాయికి మనం ఎక్కడున్నాము అనేటువంటిది మనకే తెలియనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వరంగా ఉంటూ ఉంటాము. కాబట్టి విశ్వాస జీవితంలో చాలా చిన్నవారమని, నలుసు వంటి వారమని మనము గుర్తించవలసి ఉన్నది. ఇక రెండవ వాడు పేతురు. పేతురు విషయం ఇక్కడ ప్రస్తావింపబడినట్లుగా మనం చూస్తున్నాము. పేతురు పాదములను యేసుక్రీస్తు కడగటానికి వచ్చినప్పుడు పేతురు అందుకు నిరాకరించాడు. ఎందుకంటే తన ప్రభు, తన గురువు అయినటువంటి వాడు తన వంటి వాడి పాదాలని కడగటమా అనేటువంటిది తనకు సరైనటువంటిదిగా అనిపించలేదు. క్రీస్తు ప్రభు పేతురుతో చెప్పినటువంటి విషయము తాను, అంటే యేసుక్రీస్తు గనక పేతురును కడుగనట్లయితే యేసుతో పేతురుకు పాలు ఉండదు అని చెప్పటం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు నీ కాళ్ళు అని చెప్పలేదు, నిన్ను కడగనట్లయితే అన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నది పేతురు హృదయమును కడిగి చక్కబెట్టే ఆత్మ విషయం అనేటువంటిది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ కేవలం యేసు కాళ్ళు కడిగినందున పేతురుకు యేసుతో పాలు ఉండి ఉన్నట్లయితే ఇస్కరియోతు యూద పాదాలు సైతం ఆయన కడిగాడు, కానీ యేసుతో అతనికి పాలైతే లేదు. కాబట్టి కేవలం యేసుక్రీస్తు పాదాలను కడగటం వలన ఇక్కడ యేసుతో పాలనేటువంటిది ఉండట్లేదు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి పేతురుతో మాట్లాడుతూ క్రీస్తు ప్రభు, నేను నిన్ను కడుగనట్లయితే, నీ పాదములనలేదు నిన్ను కడుగనట్లయితే అనే మాట వాడాడు. అంటే నిన్ను కడగనట్లయితే అంటే నీ హృదయాన్ని నేను కడగకుండా ఉన్నట్లయితే అనేటువంటి అర్థంలో మనము తీసుకునవలసి ఉంటుంది. పేతురు ఏమన్నాడంటే, ఇక ఆ మాటకి నేను నిన్ను కడిగినట్లయితే నాతో నీకు పాలు లేదని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు యొక్క మాటకు స్పందిస్తూ పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నా పాదములు మాత్రమే కాకుండా నా చేతులు నా తల కూడా కడుగుమని చెప్పి ఆయనతో అన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను పేతురు ఎలా అర్థం చేసుకున్నాడంటే, నేను నిన్ను కడుగనే ఎడలా అని చెప్పినటువంటి మాటని తను ఎలా అర్థం చేసుకున్నాడంటే, ఒకవేళ ప్రభు నా పాదాలను ఇప్పుడు కడగపోయినట్లయితే ఆయనతో నాకు పాలుండదేమో అనేటువంటి విధంగా తను అర్థం చేసుకొని, నాకు ఇంకా పాలు ఎక్కువగా కావలసి ఉన్నది, పూర్తిగా పాలు కావలసి ఉన్నది అనేటువంటి విధంగా తనేమన్నాడంటే, కాళ్ళైతేనేమో కొంత పాలు దొరుకుతుందేమో, చేతులు తల కూడా కడిగినట్లయితే ఇంకా ఎక్కువ పాలు వస్తుందేమో అని అన్నటువంటి రీతిలో, నా చేతులు నా తల కూడా కడుగుమని పేతురు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ముందే మనం చూసాం కదా, క్రీస్తు ప్రభువు దీనిని సాదృశ్యంగా చేసి చూపిస్తూ ఉన్నాడు పక్కన శిష్యులకు. అదే సమయంలో పేతురుతో మాట్లాడుతూ మరొక ఆత్మీయ సత్యమును తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ గ్రాహ్యమవుతూ ఉన్నది. ఎప్పుడైతే పేతురు నా పాదములు మాత్రమే కాదు నా చేతులను నా తలను కూడా కడగమని చెప్పాడో, క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమే కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడినవి, స్నానము చేయుట అనేటువంటిది, కాళ్ళు కడుగుకొనుట అనేటువంటిది. ఇక్కడ స్నానం అనేటువంటిది, కాళ్ళు కడుక్కొనుట అనేటువంటివి ఆత్మీయ అంశాలుగా చెప్పబడినాయి. స్నానము చేయుట అనేటువంటిది మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన యొక్క సన్నిధిలో మన తప్పులను గ్రహించుకుని పశ్చాత్తాపపడి మనము మన తప్పిదములను ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతున్నదని యాక్సెప్ట్ చేసి క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీవు స్నానము చేసినటువంటి వాడు అవుతావు. ఆ తర్వాత విశ్వాసిగా మనము విశ్వాస జీవితంలో కొనసాగేటప్పుడు మనకి అనేకమైనటువంటి శోధనలు దినదినము ఎదురవుతుంటాయి. ఒక్కోసారి కాలు జారుతూ ఉంటాం, ఒక్కోసారి పట్టుకున్నటువంటి ఆ చెయ్యి జారిపోతూ ఉంటుంది, తప్పటడుగులు వేస్తూ ఉంటాం. బుద్ధిపూర్వకంగా చేయకపోవచ్చును, కానీ పొరపాట్లు అనేటువంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడాను దేనికి సంబంధించినటువంటివి అంటే, మనం డే టు డే లైఫ్లో చేసేటువంటి వాటికి సంబంధించినటువంటివి. అయితే ఆ తప్పులను తప్పులుగానే మనం అంగీకరించాలి, వాటిని తప్పులు కాదులే, వీటిని చూసినా చూడకపోయినా పర్వాలేదులే, అందరు చేస్తారులే అనేటువంటి విధంగా కాకుండా వాటిని ఒప్పుకునేటువంటి వారం గాను, ఎప్పటికప్పుడు విడిచిపెట్టేటువంటి వారం గాను మనము ఉండవలసి ఉంటున్నది. దీనిని కాళ్ళు కడుగుకొనుటతో పోల్చడం అనేటువంటిది జరిగింది. మనుషులు సాధారణంగా స్నానం చేస్తారనుకోండి, అయితే వాళ్ళకి కాలుకి ఏదైనా అంటింది అనుకోండి కాలు కడుక్కుంటారు, లేకపోతే చేతికి ఏదైనా అంటినట్లయితే చేయి కడుక్కుంటుంటారు. మొత్తం స్నానం చేయరు కదా వెంటనే, ఎందుకంటే ఇంతకు ముందే స్నానం చేస్తున్నారు, కానీ కాలు వరకు మాత్రం మురికైంది, ఆ కాలు కడుక్కుంటే సరిపోదు. చేతికి మురికైతే చేయి కడుక్కుంటే సరిపోతుంది. అదే విషయాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభువు చెప్తూ, ఆత్మీయ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభు రెండు విషయాలని సైమల్టేనియస్ గా చేస్తున్నాడు. ఒక ప్రఖ్యము మాదిరిగా ఉండేటువంటి ఆ యొక్క విషయాన్ని డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తూనే ఉన్నాడు. రెండవ ప్రక్క ఆత్మీయ విషయమైనటువంటి స్నానము చేయుట, కాళ్ళు కడుగుకొనుట అనేటువంటి విషయాన్ని గురించి పేతురుతో ప్రస్తావిస్తూ అందరికీ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. స్నానము చేయుట అనేటువంటిది, కాళ్ళు కడుక్కొనుట అనేటువంటివి ఎవరికి వారు చేయవలసినటువంటి పనులు. మన పక్షంగా మరొకరు వచ్చి చేసేటువంటి విషయాలైతే కావు. అంతే కదా, స్నానం అనేటువంటిది ఎవరికి వారము చేస్తూ ఉంటాము. అదేవిధంగా కాళ్ళు కడుక్కుంటాం అనేటువంటిది సహితము ఎవరికి వారు చేసేటువంటి వారంగా ఉండాలి. ఈ విశ్వాస జీవితంలో సహితము మన పక్షంగా మరొకరు వచ్చి మన పక్షంగా వారు కాళ్ళు కడుగుట అనేటువంటిది ఎక్కడ ఉండదు. కాబట్టి మన కాళ్ళు మనం కడుక్కొనవలసి ఉన్నది, మన స్నానము మనము చేయవలసి ఉన్నది. ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎక్కడికో ఒక 50 రూపాయలు ఒక 100 రూపాయలు నెల నెలా పంపిస్తుంటే వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు రెండు ఒక లిస్టులో పెట్టి, కాబట్టి మేము చేయాల్సిన స్నానం వాళ్ళు మాకు అక్కడి నుంచే చేయించేస్తూ ఉంటారు, మేము కడగాల్సినటువంటి కాళ్ళు వాళ్ళు అక్కడి నుంచే కడిగేస్తూ ఉంటారు అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. కాదు కాదు, మనం చేయవలసినటువంటి స్నానము మనమే చేయవలసి ఉన్నది, మనం కడుగవలసినటువంటి కాళ్ళు మనమే కడుక్కొనవలసి ఉన్నది. అయితే క్రీస్తు ప్రభు పేతురుతో చెప్పినటువంటి నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని చెప్పినటువంటి ఆ మాట ఆయన పేతురును హృదయాంతరంగంలో కడుగుటను గురించి చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇది క్రీస్తు తన రక్తం ద్వారా చేసేటువంటి పని అయి ఉంటుంది. ఇక్కడ రెండు పనులు ఉన్నాయండి, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, క్రీస్తు తన యొక్క రక్తం ద్వారా చేసేటువంటి పని సహితము ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని చెప్పినటువంటిది క్రీస్తు ప్రభు. నీవు స్నానం చేయటానికి వచ్చినటువంటి వాడుగా ఉండి స్నానం చేసినటువంటి వాడవైతే ఆ తర్వాత ఆయన చేసేటువంటి స్నానం ఒకటి ఉంది, అదేంటంటే తన రక్తముతో నీ హృదయమును కడగటం అనేటువంటిది. కాబట్టి ఈ విషయాల్లో మనము స్పష్టత కలిగినటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఎక్కడ ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, దేని గురించి చెప్పారు అనేటువంటిది స్పష్టంగా మనము తెలుసుకునవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. పేతురు క్రీస్తు ప్రభు కాళ్ళు కడిగేందుకు వచ్చినప్పుడు నిరాకరించాడో, క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాలు పేతురుకు తెలియకపోయినప్పటికీ, అంటే క్రీస్తు ప్రభు తన ఎడల ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా తను గ్రహించగలిగినటువంటి ఆ యొక్క కెపాసిటీ తన దగ్గర లేదు, ఆ ప్రిపేర్డ్నెస్ లేదు అని తెలిసినప్పటికీ క్రీస్తు ప్రభు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను ఇంకా కొంతకాలం బ్రతకనై ఉన్నాడు, పేతురు సంఘమును ప్రారంభించనై ఉన్నాడు, సంఘమును కట్టవలసినటువంటి బాధ్యత సహితం అతనిపై ఉన్నది. కాబట్టి ఆ సమయంలో తాను వాటిని గ్రహించనై ఉన్నాడని క్రీస్తు ప్రభు ముందుగానే ఆత్మలో ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో సహితము కొన్నిసార్లు మనకు తెలియదు, ఏమిట్రా ఇలా చేస్తున్నారు ఎందుకు అనేటువంటి విధంగా మనకు ఉంటూ ఉంటుంది. కానీ మనము పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేటువంటి వారంగాను, కొన్నిసార్లు మనకి పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ ఆ మాటలను లక్ష్య పెట్టేటువంటి వారంగా మనం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో పెద్దలైనటువంటి వారు, ఆ మార్గంలో ముందే నడిచినటువంటి వారు, వారు కొంత మెలకు కలిగినటువంటి వారుగా మనకు సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మనం అంతగా అర్థం చేసుకోగలిగినటువంటి యొక్క కెపాసిటీ మనకు లేకపోయినప్పటికీ, ఆ తర్వాత విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నప్పుడు మనము గ్రహించగలిగిన స్థితిలోనికి వస్తూ ఉంటాము. ఇది అందరికీ విశ్వాస జీవితంలో సాగేటువంటి ప్రతి ఒక్కరికి పరిచయం అనేటువంటి విషయంగానే ఉంటూ ఉంటుంది. తర్వాత 13, 14, 15 వచనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసేతిని ఆయన చెప్పటం అనేటువంటిది జరిగింది. ఈ లోకంలో బోధకులు అనేటువంటి వారిని, యాజకులు అనేటువంటి వారిని, బిషపులు అనేటువంటి వారిని అనేక మందిని చూస్తూ ఉంటాం మనం. మరి ముఖ్యంగా ఈ దినములలో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వీరి యొక్క ప్రవర్తనను మనము క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే వీరిలో ఎంతమంది నకిలీ వారున్నారు, ఎంతమంది సరైనటువంటి వారున్నారు అనేటువంటి విషయము మనము తెలుసుకోవటానికి ఎక్కువ సమయము పట్టదు. దేవుని యొక్క పేరు చెప్పి దేవుని యొక్క నామమును ఉపయోగించుకుని వారి యొక్క భక్తి కోసం గడిపేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు పెద్దవాళ్ళ వాళ్ళని చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి ఏదో వరాలు ఉన్నాయి అని చూపించుకోవాలని తాపత్రయపడేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి ముఖ్యంగా స్వస్థత వరం అనేటువంటిది, ప్రవచన వరం అనేటువంటిది, ఈ రెండు కూడాను మనిషిని ఎంత కిందకైనా లాగివేయగలవు. ఎందుకంటే ఇవన్నటువంటి వారు ఉప్పొంగటం అనేటువంటి ఆ యొక్క ప్రమాదానికి చాలా గురి అయ్యేటువంటి వారుగా ఉంటుంటారు. దానిని బట్టి అనతి కాలంలోనే వారు తల దించవలసినటువంటి అవసరము అనేక మందికి కలిగినట్లుగా గతాన్ని బట్టి మనం తెలుసుకునివచ్చును. సరే, ఇప్పుడు బోధకులని పిలిచినట్లయితే, అయ్యగారు అని పిలిచినట్లయితే, మనలను గనక కొంత దేవుని బట్టి, దేవుని నామమును బట్టి, దేవుని వాక్యమును బోధించేటువంటి దైవజనుడిని మనలను గౌరవించినట్లయితే, మనము ఉప్పొంగిపోయేటువంటి వారంగా ఉన్నట్లయితే, మన ఇష్టానుసారంగా చేయటానికి పరిచర్య అనేటువంటిది చేయించుకునేటువంటి వారంగా మనం తయారైనటువంటి వారంగా ఉంటున్నట్లయితే, పరిచర్య చేసేటువంటి వారంగా కాకుండా మనుషుల యొక్క, గొర్రెల యొక్క, దేవుడు మన చేతిలో ఉంచినటువంటి గొర్రెల యొక్క అవసరతలను మనము తీర్చేటువంటి వారంగా మనం ఉండకపోయినట్లయితే, దేవుడు మనలను చక్కబెట్టనై అన్నాడు. ఆయన శిక్ష మన మీదకు రానై అన్నది. చాలా మంది విశ్వాస జీవితంలో బాగానే కొనసాగినప్పటికీ చివరి దశలోనికి వచ్చిన తర్వాత వారి యొక్క సాక్ష్యమును పాడు చేసుకునేటువంటి వారు అనేక మంది ఉండటం చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటూ ఉంటుంది. చాలా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో వారి యొక్క బ్రతుకును ముగించవలసినటువంటి సమయంలో వారు తమ సాక్ష్యాన్ని పాడు చేసుకొని, ఇదిగోండి ఫలానా దైవజన్ గురించి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయండి, డబ్బు విషయంలో ఇలాంటివి ఎలిగేషన్స్ వచ్చినాయండి, క్యారెక్టర్ విషయంలో ఇలాంటివి ఎలిగేషన్స్ వచ్చినవండి అని ఒక్కొక్కసారి సమాజంలో చెప్తూ ఉన్నప్పుడు, సంఘంలో చెప్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు న్యూస్లో సహితము ఇది ప్రకటింపబడుతున్నప్పుడు దేవుని నామం ఎంత దోషింపబడుతున్నదో అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కేవలము ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు మాత్రమే కాదు, మనం చేయవలసినటువంటిది చేయనప్పుడు సహితము, అంటే మనకి సంఘములో రెండు రకములైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఒకటి చేయకుండా ఉండవలసినటువంటివి కొన్ని ఉంటాయి, చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయి. ఈ రెండిట్లోనూ ఏది మిస్ అయినప్పటికీ దేవుని యొక్క నామము దూషింపబడగలదు. నేను కానివి ఏమి చేయట్లేదు కదండి అని అంటారు చాలామంది. కానివి చేయకపోవచ్చును, చేయవలసినవి చేస్తున్నావా అనేటువంటిది కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. కాబట్టి ఈ దినమందు మనలను మనం తగ్గించుకుని మనము ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, క్రీస్తు ప్రభు మనకు చేసి చూపించినటువంటి ఆ యొక్క కాళ్ళు కడిగేటువంటి ఆ విధంగా మనము తగ్గించుకుని పరిచర్య చేసేటువంటి వారముగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకొని మనలను మనము జాగ్రత్త పరచుకుంటూ క్రీస్తు మనలను ఉండవలనని కోరేటువంటి విధంగా మనం ఉండునట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయనుగాక. ఆ విధంగా ఉండునట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని మనలను మనము చక్కబెట్టుకున్నట్లుగా ఆయన యొక్క కృప మనతో కూడా ఉండునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క వాక్యము నిమిత్తమే మీ పాదములకు వందనములు. యుస్కరియోతు యోధాను గురించి కొన్ని విషయములను మీరు తెలియజేసి ఉన్నారు, పేతను గురించి కొన్ని విషయములను తెలియజేసి ఉన్నారు. వీరందరికీ మాదిరిగా ఉండునట్లుగా మీరు పరిచర్య చేయుచునే పేతురుతో మీరు చేసినటువంటి ఆ యొక్క సంభాషణలో మరొక నూతనమైనటువంటి ఆత్మీయ సత్యమును మీరు తెలియజేసినట్లుగా మేము గ్రహిస్తూ ఉన్నాము. ప్రభా, మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మర్మములను మేము తెలుసుకునేటువంటి వారం గాను, వాటికి లోబడి మమ్ములను మేము చక్కబెట్టుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.